ఆరాధన టీవీ ద్వారా హెబ్రోన్ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు దైవజనులు ఎం ఇమానుయేల్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు.
ప్రభునందు ప్రియులైన ప్రేక్షకులు, మా హెబ్రోను సందేశాలు వింటున్న ప్రియులైన ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు అమూల్య నామమున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. దైవ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వెళుతూ ఉన్నాం. యాకోబు జీవిత చరిత్ర క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు ఓ శ్రేష్టమైన గ్రహంలో నుండి వచ్చాడు. సహజంగా మనం యాకోబు అనగానే తల్లిదండ్రులు ఎలాంటి వారైనా, ఎలాంటి మంచి గ్రహంలో నుండి వచ్చినా యాకోబు పేరు అనగానే మోసగాడని అంటాం. మోసం చేసిన మాట వాస్తవమే కానీ తొందరపాటులో అలాంటి మోసం చేయవలసి వచ్చింది. దేవుని కార్యం, దేవుడు చేసే పనులు అన్నీ సమస్తం మన మేలుకే జరుగుతూ ఉంటాయి. రోమాపత్రిక 8:28 దయచేసి గమనించండి. ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. ఈ విషయం మీకు తెలుసు అంటున్నాడు పౌలు. ప్రభువుని ప్రేమిస్తే సమస్తం మనకు మేలు కలగడానికి దేవుడు సిద్ధం చేస్తాడు. ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకోవాలి. సమస్తం మనకు అనుకూలంగా మారిపోతాయి. అన్ని విషయాలు మనం దైవ సన్నిధిలో నుండి పొందాలి అంటే ప్రభువుని ప్రేమించడం నేర్చుకోవాలి. అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ప్రభువుని మనం ప్రేమించి ఆయనను సేవిస్తూ ఉంటే సమస్తం మనకు మేలుకరంగా జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో యాకోబు కొంచెం తొందరపడ్డాడు. అతనికి మార్గదర్శకురాలు తల్లి కూడా తొందరపడింది. అందువల్ల అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ యాకోబు దృష్టి జ్యేష్ఠత్వంపై ఉంది. జ్యేష్ఠత్వంలో 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది గోత్రకర్తలు అవుతారు, అందరికీ శిరస్సుగా ఉండాలి, శిరసత్వం, శ్రేష్టమైన విశ్వాసిగా ఉండాలి. ఆ తరువాత ఆస్తి రెట్టింపు అవ్వాలి. జ్యేష్ఠత్వంలో ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాలు. తరువాత కుటుంబంలో కూడా దేవుని యాజకత్వం ఉండాలి. కుటుంబీకులు దేవుని సేవించేవారుగా ఉండాలి. ఈ 3 ఆశీర్వాదాల కొరకు యాకోబు తపన పడ్డాడు. ఈ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు ఇవన్నీ, గోత్రకర్త ఆధిపత్యం వస్తుంది, జ్యేష్ఠమైన వాడుగా ఉంటాడు మొదటిది. 2వది రెట్టింపు ఆస్తి వస్తుంది. 3వది కుటుంబ యాజకత్వం. కుటుంబం అంతా, అతని తరువాత అతని బిడ్డలందరూ ప్రభువుని సేవించేవారుగా ఉండాలి. ఇలాంటి ఉన్నతమైన ఆశయాలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి శ్రేష్టమైన ఉద్దేశాలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? కనుక మన ప్రియులైన ప్రేక్షకులు, ఇవి మనం కోరుకోవాలి. గోత్రకర్తలుగా మనం ఎక్కడున్నా శ్రేష్టమైన విశ్వాసులుగా మనం ఉండాలి. లోక సంబంధమైన శరీరాశలు కోర్కెలతో నింపబడిన వారు కాదు. గోత్రకర్త శ్రేష్టమైన వారుగా ఉండాలి. రెట్టింపు ఆస్తి వస్తుంది. యాకోబు యొక్క కోరిక ప్రకారం జ్యేష్ఠత్వం ఉంటే రెట్టింపు ఆస్తి. అలాగూ ప్రభు బిడ్డలైన మనం ఆత్మ సంబంధమైన ఆస్తిని సంపాదించుకోవాలి. ప్రార్థన చేయడం, చదవడం, వాక్యం చదవడం, భక్తిగా జీవించటం, దైవ సన్నిధిలో జీవిస్తే మనకు ఇవే ఆత్మ సంబంధమైన ఆస్తి. మనకు పరిశుద్ధంగా జీవించటమే మన ఆస్తి. 3వ ఆశీర్వాదం, మన కుటుంబం అంతా కుటుంబ యాజకత్వం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. అందరూ రక్షించబడి ప్రభువులో జీవించాలి. ఇవి యాకోబు కోరుకున్న సత్యాలు. ఇవి ఇలాంటి కోరికలు కావాలని ఎంతమంది హృదయాల్లో ఉందో మీరు దయచేసి పరీక్ష చేసుకోండి. నా కుటుంబం అంతా రక్షించబడాలని, వారిని కుటుంబీకులందరినీ రక్షణ మార్గంలో నడిపిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? కుటుంబీకులందరూ ఎంతమంది మీరు రక్షించబడ్డారు? కొందరు రక్షించబడి ప్రభు పరిచర్యలో ఉంటే రక్షణ లేనివారు, వారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. కుటుంబాలు ఆ విధంగా చల్లా చెదర విచ్చలవిడైపోయినాయి. దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయిన కుటుంబాలు. లోకరీతిగా దేవుని ఆస్తి, ప్రార్థన, పరిశుద్ధత, దైవ సన్నిధి ఇది కోల్పోతామనే భయంతో యాకోబు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. దూరదృష్టి కలిగిన వాడు. ఇది చాలా అవసరం దేవుని బిడ్డలారా. కుటుంబం ఎట్లా పోయినా పర్వాలేదు, పిల్లలు తాగుబోతులైనా ఇష్టానుసారంగా తిరిగినా పర్వాలేదంటే, వారు దేవుడు లేకుండా నిర్దేవులుగా జీవించినా పర్వాలేదని యాకోబు కోరుకోలేదు. నా బిడ్డలందరూ ఆత్మీయంగా రెట్టింపు ఆస్తి, పరిశుద్ధులుగా ఉండాలని, ప్రభువులో జీవించాలని, దేవుని సంఘాన్ని ప్రేమించాలని, ప్రభు కొరకు వర్ధిల్లాలని, రెట్టింపు విశ్వాస వీరులుగా ఉండాలని యాకోబు యొక్క కోరిక. కుటుంబ గోత్రకర్తలుగా, శ్రేష్టమైన విశ్వాసులుగా, మంచి పేరు తెచ్చుకోవాలి నా కుటుంబం. ఈ మూడు ఆశీర్వాదాల మీద జ్యేష్ఠత్వం ఆధారపడి ఉంది. అందువల్ల యాకోబు హృదయాంతరంగం నుండి ఈ యొక్క విషయాలన్నీ ఆలోచన చేసి జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు. మరలా చెబుతున్నాను, జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదాలు గోత్రకర్తలు అంటే శ్రేష్టమైన విశ్వాసులుగా ఉండాలి మనం. రెండవది రెట్టింపు ఆస్తి, ప్రభువులో పరిశుద్ధతలో ఉన్నతమైన విశ్వాసులుగా ఉండాలి. మూడవది కుటుంబం యాజకత్వం, కుటుంబం అంతా దేవుని మార్గంలో నడుచుకోవాలి. యాకోబు కోరుకున్న ముఖ్యమైన మూలసూత్రాలు ఇవి. వీటి కొరకు మోసమైనా చేసైనా సరే అన్నను మోసగించైనా సంపాదించుకోవాలనుకున్నాడు, కానీ దేవుడు ఇస్తాడు. యాకోబు కొద్దిగా ఎదురు చూస్తే బాగుండేది కానీ తొందరపడినట్లుగా కనిపిస్తుంది. తల్లి కూడా తొందర పెట్టింది. యాకోబు హృదయాంతరంగం అంతా ప్రభువుకు సమీపంగా ఉండాలని, కుటుంబం అంతా దేవుని మార్గంలో జీవించాలని, ప్రభు యొక్క పరలోక సంబంధమైన ఆస్తి ఆశీర్వాదాలు కలగాలని యాకోబు యొక్క హృదయాభిలాష. ఈ విషయాల్లో మనం యాకోబును తప్పు పట్టలేం. యాకోబు వైపు చూచి మనమే సిగ్గుపడవలసి ఉంటుంది. కుటుంబం అంతా రక్షణ పొందాలనేది యాకోబు ఉద్దేశం. అందరూ శ్రేష్టమైన విశ్వాసులుగా ఉండాలని, గోత్రకర్తలుగా ఉండాలని, కుటుంబం అంతా ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలో జీవించాలనేది యాకోబు యొక్క ఉద్దేశం. ఈ మూడు ఉద్దేశాలు జ్యేష్ఠత్వంలో ఇమిడి ఉన్నాయి. యాకోబు వీటి కొరకు తపించాడు. భోజనం లేకపోయినా సరే, ఆహారం తినకపోయినా సరే నాకు దేవుడు కావాలన్నాడు. తల్లిదండ్రులైన వారు, పెద్దలు కుటుంబ క్షేమం కొరకు, బిడ్డల క్షేమం కొరకు భోజనం మానేసైనా సరే ప్రార్థన చెయ్యాలి. యాకోబు లాంటి వాడు తన బిడ్డలందరూ రక్షించబడి కుటుంబ యాజకత్వం కావాలని, తాను తన ఇంటి వారు ప్రభువుని సేవించేవారుగా ఉండాలని అనవద్దురాకు, కోరద్దు, నీవే తిను అని యేసావుకిచ్చి యేసావులో ఉన్న జ్యేష్ఠత్వం ఈ ఆశీర్వాదం పొందాడు. కుటుంబం అంతా ఉన్నతమైన విశ్వాసులుగా ఉండాలి, ప్రభువుని నమ్మి రక్షించబడిన వారుగా, గోత్రకర్తలుగా ఉండాలని ఆయన హృదయాభిలాష, దైవ సంకల్పం. సంఘంలో ప్రార్థనకు వెళతాం, శ్రేష్టమైన విశ్వాసిగా ఉండాలి, భ్రష్టమైన విశ్వాసిగా ఉండకూడదు. శరీరాశలు, నేత్రాశలు, లోకాశలు, ఈ లోక సంబంధంగా కనిపించాలని చేసే సాతానీయమైన పనులు మనలో ఉండకూడదు. మనందరికీ యాకోబు ఎంత ఆశీర్వాదకరమైన మాదిరి చూపిస్తున్నాడో చూడండి. జ్యేష్ఠత్వంలో ఉన్న మూడు ఆశీర్వాదాలు తనకు రావాలని తపిస్తున్నాడు. దీని కొరకు త్వరపడ్డి మోసం చేశాడు, కానీ మోసం చేయాల్సిన పని లేదు. ప్రభు మార్గంలో జీవిస్తూ ఉంటే దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు అలాంటి గొప్ప దీవెన పోగొట్టుకున్నాడు, కానీ తాను కోరుకున్న అనగా భోజన పారాదులు పోగొట్టుకున్నాడు, కానీ ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు పొందాడు. ఈనేటికి యాకోబుని, అతని సంతానాన్ని దేవుడు బహుగా దీవించినట్లు మనం గమనిస్తాం. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. యాకోబు యొక్క తపన. అయితే యాకోబు చేసిన పని ఏమిటి అంటే పొరపాటు. దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మోసపు మోసం మోసం మోసాన్ని అన్నుకున్నాడు. అది ఉండకూడదు ప్రభువు బిడ్డల్లో. దేవుని సన్నిధికి వెళ్లే వాళ్ళు మోసగాళ్లుగా ఉండకూడదు. బైబిల్ చదివి ప్రార్థన చేసి ప్రభువు కావాలనుకున్న వారు మోసగాళ్లుగా ఉండకూడదు. మోసం ఏ రూపంలో కూడా ఉండకూడదు. అది సాతానీయమైన లక్షణం. మన ఆది పితరులైన ఆదాము హవ్వలను మోసం చేసిన వాడు దుష్టుడు. ఆ దుష్ట లక్షణం యాకోబు ఎన్నుకున్నాడు. ఆశీర్వాదం కావాలి, అది వాస్తవం. మోసం పద్ధతుల్లో ఏదీ తెచ్చుకోవద్దు మనం. మోసంతో అక్రమంగా సంపాదించకూడదు. మోసం చేసి జీవితం గడపకూడదు. దేవుని బిడ్డల లక్షణం కాదది. ఏ విధమైన మోసం ఉండకూడదు. ఆశీర్వాదం కొరకు, జ్యేష్ఠత్వం కొరకు యాకోబు ఎన్నుకున్న మొదటి పద్ధతి మోసం. రెండవది చూడండి, దేవుని సమయం కొరకు ఎదురు చూడలేదు. విశ్వాసులైన వారు జాగ్రత్తగా గమనించాలి. మన జీవితాల్లో మనం ప్రభువుకు అప్పగించుకుంటే ఆయన తన చిత్తానుసారంగా సమస్తం చేస్తాడు. తగిన సమయంలో ఏదైనా జరిగిస్తూ ఉంటాడు. ఆయన చిత్తానుసారంగా మేలు కలుగుటకై మనకు చేస్తాడు. రోమా 8:28 చెప్పేది అదే. కొన్ని సందర్భాల్లో మనం తొందరపడుతూ ఉంటాం. తొందరపడి ఆయా నిర్ణయాలు తీసుకుంటాం. ఎందువల్ల అంటే మనం అనుకున్న ప్రకారంగా మనం అనుకున్న సమయంలో దేవుడు కార్యం జరిగించలేదనేది మన భావం. మనం అనుకున్న ప్రకారం జరగదు. ఒకవేళ జరిగితే సంతోషమే. ఏ కార్యమైనా సరే, పిల్లల పెళ్ళిళ్ళు అనుకోండి, వివాహాలు జరగవలసిన సందర్భాలు వస్తాయి. చాలామంది తల్లులు ఆయా చోట్ల దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, అమ్మాయి వివాహ వయసు వచ్చింది, చదువు అయిపోయింది అని కొందరు, ఉద్యోగం కూడా చేస్తుంది అని కొందరు. వీళ్ళందరూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా పెళ్ళెందుకు అవ్వలేదు, చాలా కాలం నుంచి, రోజుల నుంచి, నెలల నుండి, సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం, అందువల్ల తొందరపడి ఏదో ఒకటి చెయ్యొద్దు. నేను కొందరికి చెప్పిన జవాబు ఏమిటి అంటే, అమ్మా నువ్వు తొందరపడబాకు తల్లి, నీకు వివాహం చేసిన దేవుడే నీ కూతురికి వివాహం చేస్తాడు. తగిన సమయంలో నీకు వివాహం చేశాడు, నీకు కూతురును కూడా ఇచ్చాడు, కొడుకును కూడా ఇచ్చాడు. నీ విషయం ఆలోచన చేసిన వాడు నీ బిడ్డలకు కూడా ఆలోచన చేస్తాడు. తొందరపడి వివాహాల విషయంలో మార్గాలు తప్పకూడదు. దేవుని సమయంలో ప్రతిదీ చక్కగా దేవుడు నెరవేరుస్తాడు. ఈ విషయంలో యాకోబు దేవునిపై ఆధారపడలేకపోయాడు. తానే స్వయంగా తన కార్యాన్ని జరిగించుకుంటున్నాడు. ఆశీర్వాదం ఇచ్చేది ప్రభు అని, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేది ప్రభు అని, గోత్రకర్తగా మనను దీవించేవాడు ప్రభు అనే విషయాలు మర్చిపోయాడు. తొందరపడి సమయం రాకముందు పరిగెత్తుకుని వెళ్ళి ఆశీర్వాదం కొరకు ఆశిస్తూ ఉన్నాడు. కాలం రాకముందే ఆశీర్వాదం కొరకు ఎదురుచూచి పరిగెత్తుకుని వెళ్ళి చివరకు మోసం చేయవలసి వచ్చింది. అందువల్ల ఈ రెండు విషయాలు జాగ్రత్తగా మనం మనస్సులో ఉంచుకోవాలి. దేవుని మార్గంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు మన కొరకు ఆశీర్వాదం సిద్ధంగా ఉంచాడు. అలాంటి సమయంలో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే మోసపు పద్ధతులు విడిచిపెట్టాలి. యథార్థమైన హృదయంతో ప్రభు పరిచర్య చేయాలి. యథార్థంగా ఆరాధన చేయాలి. రెండవది, దేవుని సమయం కొరకు కనిపెట్టాలి. ఏ విషయంలోనైనా సరే గాడ్స్ టైం ఆయన సమయంలో జరుగుతుంది. ప్రభు చేసే పని ఆయన సమయంలో చేస్తాడు. అందువల్ల ఆయన సమయం కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడు ఏదైనా తగిన సమయంలో చేస్తాడు. యాకోబు ఆ విధంగా చేయకుండా తొందరపడ్డాడు. తన సమయంలో తాను చేసి మోసం చేయవలసి వచ్చింది, తాను కోరుకున్న సమయం. అయితే ఒక్క విషయం గమనించాలి, ఆ రోజే ఆహారం భోంచేసి ఏశావును ఆశీర్వదిస్తానంటున్నాడు తండ్రి. అందువల్ల యాకోబు తొందరపడి ఉండటానికి అవకాశం ఉంది. తొందరపడే అవకాశాలు ఉన్నాయి, కానీ మన జీవితంలో ప్రభు యొక్క సమయం కొరకు ఎదురు చూద్దాం. దేవుడు తగిన సమయంలో ప్రభు తన చిత్తానుసారంగా మన పట్ల జరిగించి ఆయన నామాన్ని మహిమపరచుకుంటాడు. అందువల్ల ప్రభు ఆయనను సేవించే మనం ప్రభు పైన ఆధారపడి ప్రభు వైపు చూస్తూ మోస పద్ధతులకు వెళ్లకుండా దేవుని సమయం కొరకు ప్రతి విషయంలో ఎదురు చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం గమనిద్దాం. మొదటి వచనం, ఇసాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో యవతిని వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పదరరాములోనున్న నీ తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి ఇలాగూ దీవిస్తూ ఉన్నాడు. ఇస్సాకు యొక్క దీవెన మనం గమనిస్తూ ఉన్నాం. కుమారుణ్ణి దీవిస్తున్నాడు, సంతానాన్నిచ్చి, ఆస్తినిచ్చి, సమస్తమునిచ్చి, స్వాస్థ్యమునిచ్చి మూడు మాటలు చెబుతూ ఉన్నాడు. ఆశీర్వాదాన్ని నీకు ఇస్తున్నాను. ఇస్సాకు ఇచ్చింది మొదటిది ఆశీర్వాదం, రెండవది సంతానం ఇస్తున్నాడు, మూడవది స్వాస్థ్యం నీకు దొరుకుతుందన్నాడు. ఎవరినూ నీకై నీవు కష్టపడి సాధించకుండా నీ పితరులు ఎవరో నీకు స్వాస్థ్యాన్ని సిద్ధం చేస్తారు. కొంత ఆస్తి కానీ, భూమి కానీ, ఏదైనా కానీ నీకు స్వాస్థ్యం దొరుకుతుందన్నాడు. మూడు ఆశీర్వాదాలు ఇస్సాకు యాకోబుకి ఇస్తున్నాడు. అందులో మొదటి దీవెన ఆశీర్వాదం. మనం దైవ గ్రంథంలో చదువుతున్నాం ఎఫెసీ పత్రికలో 1:3 ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, యాకోబునకు శరీర సంబంధమైన ఆశీర్వాదం. ప్రభు అలాంటి ఆశీర్వాదాలు కూడా మనకివ్వగలడు. శరీర రీతిగా కూడా మనకి ఏది ఇష్టం అడగచ్చు, మనం తప్పు లేదు. అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు. కానీ ప్రభువులో మనకు దొరికేది ముఖ్యంగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభువు మనకు దయచేస్తున్నాడు. మనం ఎఫెసీ పత్రిక 1 చదివితే ఆత్మ సంబంధమైన 10 ఆశీర్వాదాలు ప్రభువు మనకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రభువులో మనకు దొరికే శ్రేష్టమైనవి ఆత్మ సంబంధమైన దీవెనలు. పరలోక సంబంధమైన రాజ్యాన్ని ప్రభువు దయచేశాడు. ప్రభువు మనకి కావలసిన దీవెనలను దయచేశాడు. ఆయన అనేకమైన కృపను మనకు దయచేసి వర్ధల్ల చేస్తున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 4:4 క్రీస్తు ప్రభు ద్వారా మనకు దొరికే ఆశీర్వాదాలు చెబుతున్నాడు. ఆయన మనలను కుమారులనుగా స్వీకరించను. నిత్యత్వానికి ప్రభు మనలను కుమారులుగా చేశాడు. దేవుని కుమారులు, కుమార్తెలు. 2, తన కోసం మనలను నిర్ణయం చేసుకున్నాను, ఏర్పరచుకున్నాడు. 3, మనకు విమోచన కలుగు చేశాడు. మన పాపమునకు క్షమాపణ కలుగు చేశాడు. లోకంలో ఎవరినూ ఎవరికి ఇవ్వలేనటువంటి ఆశీర్వాదాలు. మీరు ఆ విధంగా చూసినట్లయితే 10 ఆశీర్వాదాలు ప్రభువు మనకిచ్చాడు. ఆత్మ సంబంధమైనవి. మన పాపములన్నిటినీ క్షమించాడు. పరలోక రాజ్య భాగ్యం ఉచితంగా ఇచ్చాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియులైన ప్రేక్షకులు, ప్రభువిచ్చే ఆశీర్వాదం శరీర సంబంధమైనదేనని అంతవరకే తలంచకండి. ఆత్మ సంబంధమైంది, వాటిలో శ్రేష్టమైంది, ముఖ్యమైంది. ఆయన మన అపరాధములన్నిటినీ క్షమించేవాడు, కుమారులుగా కుమార్తెలుగా చేసేవాడు, మన పాపములన్నిటినీ క్షమించేవాడు, శాశ్వతమైన పరలోక రాజ్య భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసేవాడు. ఇది దేవుని గొప్ప ఆశీర్వాదం. ప్రభు నా పాపములను క్షమించాడు. కల్వరి శిలువలో చిందించిన రక్తములో నా ప్రతి పాపమును క్షమించాడని ధైర్యంగా మీరు చెప్పగలిగి ఉండాలి. అది ప్రభువిచ్చే ప్రథమ ఆశీర్వాదం. ఆయన కుమారుడిగా స్వీకరిస్తున్నాడు, కుమార్తెలుగా చేస్తున్నాడు. దేవుని కుమారులుగా ఈ లోకంలో జీవించటం మనకు అది ఆశీర్వాదం. అలా ఆశీర్వాదాల్లో దేవుడు ఏదీ కూడా దాయలేదు. ఆత్మ సంబంధమైన 10 ఆశీర్వాదాలు ప్రభు మనందరి కొరకు సిద్ధం చేశాడు. సర్వసంపూర్ణ ఆశీర్వాదాలు. క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు ఆశీర్వాదాన్ని ఆయన సిద్ధం చేశాడు. ఆయన సిలువ రక్తము ద్వారా మనకు కలిగే దీవెనలు. ఈ దినమైనా రక్షణ పొందండి. రక్షించబడిన వారు హర్షించండి, ఆనందించాలి. ఎందువల్ల? పరలోకాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు ఉచితంగా. నమ్మితే పరలోకాన్ని ఇచ్చాడు. ఆయన సొంత కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. భూమి మీదనున్న కోటేశ్వరులకు, భాగ్యవంతులకు, చదవరులకు ఈ ధాన్యత లేదు, ఈ ఆధిక్యత లేదు, ఈ కృప లేదు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండే కృప లేదు. ప్రభు మనకు ఆ కృప దయచేశాడు. ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునుగాక. ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. అది ప్రథమం తండ్రిచ్చే ఆశీర్వాదం. పరలోకపు తండ్రి కూడా మనలను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకిస్తున్నాడు. శరీర సంబంధమైందే కాదు, ఆత్మీయంగా వర్ధల్ల చేస్తున్నాడు. అది మొదటి ఆశీర్వాదం. ఆయన సిలువ రక్తములో కడిగి పాపక్షమాపణనిచ్చి పరలోక రాజ్య భాగ్యాన్ని మనకిచ్చి కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనలను స్వీకరిస్తున్నాడు. 2 ఆశీర్వాదం ఏమిటి అంటే 3 చెబుతూ ఉన్నాడు. ఇస్సాకు దీవిస్తూ అంటున్నాడు, నీకు సంతానం కలుగుతుంది, నా బంధువుల్లో ఒకరిని, నీ తల్లి బంధువుల్లో ఒకరిని వివాహం చేసుకో, నీ తల్లి సోదరుని కుటుంబం నుండి వివాహం చేసుకో. సంతానం, ఆత్మ సంబంధమైన సంతానం కూడా ఉంది. పౌలు కొరింథీలకు రాస్తూ ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. కొరింథీ పత్రిక 4:16-17 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని, పౌలు యొక్క సంతానం కొరింథీయులు దేవుని బిడ్డలు రక్షించబడిన తరువాత, దేవుని ఆశీర్వాదము పొందిన తరువాత ఆత్మలను ప్రభు కొరకు సాధించాలి, సంపాదించాలి. నేను మిమ్మలను కంటిని, యాకోబుకు యుష్కరేణువులంత సంతానం ఇచ్చాడు. రక్షించబడిన తరువాత ఆత్మ సంబంధమైన సంతానం, నీవెంతమందిని ప్రభు కొరకు సంపాదించావు, ఆత్మలను ఎంతమందిని దేవుని దగ్గరకు నడిపించావు. ఆత్మలను నడిపించకపోయినా కొందరు చేసే పని ఏమిటంటే ఉన్నవాళ్ళని చెదరగొడుతూ ఉంటారు. అది సాతానీయమైన పని. ఎవరూ నీ ద్వారా చెదరిపోకూడదు, కట్టబడాలి దేవుని పని. మొదటిగా ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదాల్లో ప్రథమది యాకోబును దీవిస్తున్నాడు. ప్రథమంగా ఆశీర్వాదం ఇస్తున్నాను. క్రీస్తు ప్రభువు కూడా మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చి సిలువ రక్తములో మనలను కడిగి ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. అది మన ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా కోరుకోండి, తప్పు లేదు. ఏది కావాలన్నా అడుగుడి ఇవ్వబడిన అన్నాడు. రెండవ ఆశీర్వాదం ఇస్సాకు చెబుతున్నాడు కుమారుడితో, నాయనా దేవుడు నీకు సంతానం ఇస్తాడు. మనం కూడా రక్షించబడిన తర్వాత కొరింథీలో చెప్పినట్లుగా ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించాలి. ఎన్ని ఆత్మలను సంపాదించాము, ఉన్నోళ్ళని ఎంతమందిని పోగొట్టాము, అది ఆలోచన చేయాలి. దేవుని సంఘానికి నీ ఆశీర్వాదమా, శాపంగా ఉన్నావా? మూడవ మాట చెబుతున్నాడు, దేవుడే నీకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. స్వాస్థ్యం అంటే మనం కష్టపడకుండా ఉచితంగా పితరులు మనకిచ్చిన ఆస్తిని స్వాస్థ్యం అంటారు. ఈ స్వాస్థ్యమును గురించి, ఆత్మ సంబంధమైన స్వాస్థ్యమును గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ విషయాన్ని దేవుడు రాస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16-17 వచనాలు. అయితే వారి మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశం దేవుడు మనకి స్వాస్థ్యంగా ఇస్తూ ఉన్నాడు. ఆయన మహాకృపచేత ప్రభు మనం సంపాదించకుండా దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్న నిత్యరాజ్యమునకు, 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 34వ వచనం, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమునైన స్వాస్థ్యము. పరలోక సంబంధమైంది, శ్రేష్టమైంది, స్థిరమైన పరలోక స్వాస్థ్యం దేవుడు మనకిచ్చాడు. ఇస్సాకు కుమారునికి మూడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఒకటి ఆశీర్వాదం. దేవుడు మనకిచ్చేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో పాపాలన్నీ క్షమిస్తున్నాడు. రెండవ ఆశీర్వాదం సంతానమిస్తున్నాడు, మనం ఆత్మలను సంపాదించాలి. మూడవది స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు ఇస్సాకు. అలాగే మనం పరలోక సంబంధమైన నిశ్చలమైన సామ్రాజ్యం ఉంది, దాని కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియుడవైన తండ్రి, మీ వాక్యమును ధ్యానించామా ప్రియులైన ప్రేక్షకులందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధల చేయండి. మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన దీవెనలన్నిటిని బట్టి, క్రీస్తు ప్రభు సిలువ రక్తములో మాకు కలిగిన దీవెనలో శాశ్వతమైన ఆశీర్వాదాలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రేక్షకులను దీవించి వర్ధల చేసి కాపాడమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసుమూల్య నామమున ప్రార్థించి కృతజ్ఞతా స్తోత్రములతో వేడుచున్నాము తండ్రి. ఆమేన్.